దత్తభక్తులారా, ప్రపంచములో ప్రతి మతము నీ దుర్గుణములను పూర్తిగా పోగొట్టుకున్న గాని ఆ మతములో చేరుటకు పనికిరావని చెప్పుచున్నది. ఇది ఆచరణలో అసాధ్యమగుచున్నది. ఏలనగా, ఈ దుర్గుణములు అనేక పూర్వజన్మ సంస్కారముల పర్వతములు. ఈ స్వల్ప మానవ జన్మ వీటిని కదిలించుటకు సైతము చాలదు. ప్రయత్నము చేత కొంతవరకు వాటిని నిగ్రహించవచ్చును. ఈ దుర్గుణములు ఋషుల మనస్సులలో కూడా నిప్పు రవ్వల వలె మెరయిచున్నవి. ఎవరైనా తనలో ఏ దుర్గుణము లేదని చెప్పినచో అది పరవంచన మరియు ఆత్మవంచనయే. ఇట్టి అసాధ్యమైన పనిని ప్రతి మతము కోరుచున్నందున అందరికీ మతములపై ప్రీతి నశించుచున్నది. మత ప్రవక్తలు మతమును ఆధ్యాత్మికమును కలిపి గందరగోళము చేయుచున్నారు. మతము అనగా స్వామి విశ్వములు శాంతి ధర్మములను స్థాపించుట. నీ దుర్గుణములు సజ్జనులను బాధించి విశ్వశాంతికి భంగము కలిగించినచో స్వామి నిన్ను శిక్షించును. కావున పూర్తిగా తీసివేయుటకు సాధ్యము కాని నీ దుర్గుణములను కొంత నిగ్రహించుకునుము. దీనితో మతము ఆగిపోచున్నది. కొన్ని మతములు ఇంతటితో ముగిసి తరువాత భాగమగు ఆధ్యాత్మికమును అసలు బోధించటలేదు. ఇక ఆధ్యాత్మికము అనగా స్వామిని చేరుటకు చేయు సాధన. దీనిలో దుర్గుణములను నిగ్రహించవలసిన అవసరము కూడా లేదు. స్వామికి నీ దుర్గుణముల గురించి ఎట్టి ఆక్షేపణము లేదు. అవి సాధనకు అడ్డురావు. అంతేకాదు, వీటిని స్వామి వైపుకు మరలించినచు అవి నీకు సాధనలో సాయపడును. సాధనలో సాయపడుటకి అన్ని గుణములను స్వామి సృష్టించినాడు. కావున గుణములను సృష్టించుటలో గల అసలు ముఖ్యోద్దేశమును నీవు గ్రహించినచు నీకు సాయపడుచున్న ఏ గుణమునైనను నిగ్రహించరాదు. ఎంతటి మూర్ఖుడైనను సాయపడువానిని అడ్డుకొనడు. కావున ఏ గుణమైనను సాధనలో సాయపడినప్పుడు సద్గుణమే అగును. అట్లు కానిచో దుర్గుణమగును. కావున ప్రపంచము వైపుకు మరలింపబడిన ఏ గుణమైనను దుర్గుణమే. సాధనలో భక్తిని సంపాదించుటకు ప్రయత్నము చేయవలెను, కాని గుణములను నిగ్రహించుటకు తొలగించుటకు కాదు. భక్తి జ్ఞానము చేత లభించి వృద్ధి పొందును. బొంబాయి నగరము ఉన్నది అని తెలియగానే చూడకూరదు. దాని విశేషములు ఇంకనూ తెలియకొలది దానిని చూచు కోరిక వృద్ధి అగును. కావున జ్ఞానము పెరిగిన కొలది కోరిక అనగా భక్తి పెరుగుతున్నది. కృష్ణుడు భూమిపై అవతరించి ఉన్నాడని రుక్మిణి ముందు తెలుసుకున్నది. నారదుని నుండి ఆ కృష్ణుని గురించిన విశేషములను మరీ మరీ తెలుసుకున్న కొలది కృష్ణునిపై ప్రేమ అపారముగా వృద్ధి చెందినది. నారదుడు అనగా జ్ఞానమును ఇచ్చువాడు అని అర్థము. భక్తిచే భగవంతుడు లభించునని భక్త్యా త్వనన్యయాలభ్యః అని గీత చెప్పుచున్నది. కావున దత్తమతములోనికి ప్రవేశించుటకు అర్హత ఏమి? నీవు ఒక ప్రాణివై ఉన్నచో చాలును. ఎట్టి గుణములు ఉన్నను మృగములు సైతము దైవ ప్రేమల ద్వారా దైవమును చేరవచ్చును. ఏనుగ, శాలిడు, సర్పము కూడా శ్రీకాళహస్తిలో ముక్తిని పొందినవి. సర్పము చాలా దుష్టప్రాణి. దీని దుర్గుణములు వదలకొమ్మని స్వామి దానికి బోధించలేదు. బోధించినను దానికి అర్థము కాదు. అట్టి సర్పమునకే మోక్షార్హత ఉన్నప్పుడు ఒక దుష్ట మానవునకు ఏల అర్హత లేదు? మతములు విధించు ప్రవేశార్హతలో మానవులు నిరుత్సాహము పొంది ఉన్నారు. తల తెంచుకొన్నగాని ప్రవేశార్హత లేదని ఒక సంస్థ చెప్పినచు ఆ సంస్థలోనికి ఎవరు చేరగలరు? అట్లే మతములు దుర్గుణములను తొలగించుకొనుట అన్నది విధించినచు ఎవరికి సాధ్యము కాదు. కాకున్నా లోకశాంతికి భంగము రాకుండా నిగ్రహించుకొనవచ్చును. అట్టి నిగ్రహము దత్తమతములో కూడా విధించబడియే ఉన్నది. కావున దత్తమతములో లోకశాంతి కొరకు నీ దుర్గుణములను నిగ్రహించు కొన్నచు స్వామిని చేరు సాధనలో మాత్రము అవి అడ్డుకానందున మరియు సాయపడుట వలన సాధనలో వాటి నిగ్రహము కూడా అవసరము లేదు. సాధనలో సాయపడునట్లు దుర్గుణములను స్వామి వైపుకు ఎట్టు మరల్చవలేను. ప్రతి జీవునిలో కోట్ల జన్మల నుండి పేరుకుపోయిన 6 దుర్గుణములు ఉన్నవి. అవి కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. ఇందులో క్రోధ, లోభ, మద, మాత్సర్యములు రజోగుణములు, కామమోహములు తమోగుణములు. స్వామి వైపుకు దుర్గుణములను మరలించు విషయములు ఒక చిన్న ఉదాహరణ. సినిమా పాటలలో ఉన్న ప్రేమను ఆ పాటలో చిన్న మార్పుల ద్వారా స్వామి వైపుకు మరలించవచ్చును. ఆ పాటలలో ఉన్న మధురమైన శక్తివంతమైన లయరాగములు నిన్ను స్వామి వద్దకు తీసుకుని పోవు వాహనములుగా మారుచున్నవి. ఉదాహరణకు చురాలియా హై తుమ్నే అనే సినిమా పాటను తీసుకొని సనం అను శబ్దమును దానికి బదులుగా హరే అను శబ్దమును పెట్టుము. ఇప్పుడు ఆ పాట పాడినచో మీ ప్రేమ మాధుర్యం అంతయును విష్ణువకు కృష్ణునిపై కేంద్రీకరించబడి ఉన్నది. చూడండి, చురాలియా హై తుమ్నే జో దిల్ కో నజర్ నహీ చురానా హరే. సూచిత్రా, ఒక సినిమా పిచ్చివాడు తన దుర్గుణములలో ఎట్టి మార్పులను చేయని అవసరము లేకయే మహాభక్తునిగా మారినాడు. ఈ పాటను వాడు ప్రార్థనగా పాడుచున్నప్పుడు ఎట్టి బలవంతము లేక సహజముగ పాడును. బలవంతము లేని సహజమైన ఆరాధనయే సత్యమైన ఆరాధనము. బిల్హణుడు అను ఒక కవి ప్రియురాలి మైకములో పోవుచుండగా దారిలో ఉన్న ఋషికి కాలు తగిలినది. ఆ ఋషి ఆగ్రహించినాడు. అప్పుడు బిల్హణుడు ఇట్లా అడిగినాడు, ప్రియురాలి మైకములో ఉన్న నాకు నా కాలు నిన్ను తగిలినట్టు తెలియలేదు, భగవంతుని మైకములో ఉన్న నీకు ఎట్లు తెలిసినది అన్నాడు. అప్పుడు ఋషి సంతోషించి ఈ విధముగా చెప్పినాడు, నీ ధ్యానము అద్భుతము, కానీ నీ లక్ష్యము మంచిది కాదు. నీ ప్రియురాలి స్థానములో కృష్ణుని ఉంచుకున్నచు నాకన్నా ముందు నీవే స్వామిని చేరుదువు అన్నాడు. ఆ క్షణము నుండి బిల్హణుడు కృష్ణ భక్తునిగా మారి సన్యాసి అయినాడు. జ్ఞానము కరుణ మొదలగు గుణములు సత్వగుణములు, అనగా సద్గుణములు. రజస్సు తమస్సు అనునవి దుర్గుణములు. రుక్మిణి సత్వగుణము, సత్యభామ రజోగుణము, రాధ తమోగుణము. గుణముల వరకు చూసుకున్నచు ఒకదానికన్నా మరి ఒకటి ఎక్కువ, అనగా తమోగుణము కన్నా రజోగుణము ఎక్కువ, రజోగుణము కన్నా సత్వగుణము ఎక్కువ. కానీ ఆ ముగ్గురిలో ఉన్న భక్తి తీవ్రతను చూచినచు రుక్మిణి కన్నా సత్యభామ, సత్యభామ కన్నా రాధకు ఎక్కువ భక్తి తీవ్రత ఉన్నది. కావున మహాలక్ష్మి రూపిణి యొక్క రుక్మిణికి హృదయస్థానమును, దానికన్నా పై స్థాయియగు మూతిపై వరాహ అవతారమున భూదేవి యొక్క సత్యభామకు స్థానమును, దానికన్నా పై స్థానముగా గోలోకమును అనగా తన తలపై రాధకు స్థానమును ఇచ్చినాడు స్వామి. స్వామి భక్తికి విలువనిచ్చినాడే కాని గుణములకు కాదు. కామమును స్వామి సౌందర్యముపై, అట్లే మోహమును స్వామి ప్రవర్తన ఎట్లున్నను స్వామి మీదనే ఉంచుము. మోహమనగా గుడ్డి ఆకర్షణ. ఈ రెండు దుర్గుణములు అను పాత్రలలో రాధ తన ప్రేమను పోసినది. ఇక సాక్షాత్కరించలేదని కోపమును స్వామిపై చూపుము. సంసారమునకు కాలమును శక్తిని వ్యయము చేయక దాచుటలో లోభివి కమ్ము. అవసరములకు కూడా ఖర్చు పెట్టని మహాలోభగుణము, కర్తవ్యములకు సైతము కాలశక్తులను ఖర్చు చేయని మహాభక్తిగా మలచవలైను. స్వామి భక్తుడను నాకేమి అను ధైర్యముతో మదమును మలచవచ్చును. మహాభక్తులను చూచి మాత్సర్యమును పొంది మీ భక్తిని పెంచుకొనవచ్చును. ఈ నాలుగు దుర్గుణములను పాత్రలలో దైవప్రేమను సత్యభామ పోసినది. మానవ సేవయే మాధవ సేవ అను వాక్యము సరిగా అర్థము చేసుకోననిచో చాలా ప్రమాదకరము. అన్నము వస్త్రము ఔషధములను ఆర్తులకు ఇచ్చుటయే సేవ కాదు. ఆర్తుడు స్వామిచే విధించబడిన తన పూర్వపాప శిక్షలను అనుభవించుచున్నాడు. నీవు వాని పూర్వపాపములను చూడలేదు, ఇప్పుడు శిక్షలను చూచి కరుణించుచున్నావు. నీవు వానికి శాశ్వత సహాయమును చేయలేవు. వానికి జ్ఞానము భక్తిని దానము చేసి భక్తునిగా మార్చినచో వానికి భగవంతుడే శాశ్వత సాయమును చేయును. కావున అన్నాది దానమే సేవ కాదు. నీ అన్నమును భుజించినవాడు పాపములను మరల చేసినచు ఆ పాపభాగమును నీవు పొందుతున్నావు. నీవు వానికి అన్నాదులతో పాటు జ్ఞానమును భక్తిని కూడా దానము చేసినచు అట్టి కార్యము దైవ కార్యము. కావున నీవు చేసినది మాధవ సేవయే. ధనవంతులకును జ్ఞానము భక్తిని దానము చేయుము. దారిద్ర్యమనగా డబ్బు లేకపోవుటయే కాదు, జ్ఞానము భక్తి కూడా లేకపోవుట కూడా దారిద్ర్యమే. అన్నదానము ఈ దేహంతో నశించుచున్నది. అన్నము లేకున్నచో ఈ జన్మ వరకే బాధ, కానీ జ్ఞానము భక్తి లేనిచో జీవుడు శాశ్వతముగా ఈ జన్మ తరువాత పశుపక్షాది జన్మల ఎందుపడి శాశ్వతమైన బాధను పొందుచున్నాడు. అసలు మానవ సేవయే మాధవ సేవ అను వాక్యమునకు అర్థము వేరుగా ఉన్నది. మానవుడు మాధవునిగా అవతరించినప్పుడు మానవునిగా కనిపించుచున్నాడు. అట్టివాణిని ఆయన స్వభావమైన ఆనందప్రదమైన జ్ఞానము చేత గుర్తించి ఆయనను సేవించినచో అట్టి ఆ మానవుని సేవ మాధవ సేవ అగునని అర్థము. స్వామి కృష్ణునిగా అవతరించినప్పుడు ఆయనను కొందరు మానవునిగా మరికొందరు మాధవునిగా భావించినారు. కావున ఇది ఒక క్లిష్ట సమస్య అయినది. కరెంటు లోహపు తీగను వ్యాపించినట్లు మాధవుడు ఆ మానవ శరీరమును వ్యాపించినాడు. కరెంటు, తీగ వలె మానవుడు, మాధవుడు ఇద్దరు ఉన్నారు. ఈ సమస్యను శంకరాచార్యులు చర్చించి ఇద్దరు ఉన్నను ఒక్కరే ఉన్నట్లు గ్రహించవలయునని అద్వైత సిద్ధాంతమును చేసినారు. కరెంటు, తీగ అని రెండు ఉన్నను తీగని ఎచ్చట తగిలినను కరెంటు షాకు కొట్టుచున్నది, కావున తీగయే కరెంటు. ఇదే అద్వైత సిద్ధాంతం. ఈ విధముగా అవతరించిన మానవ శరీరమే మాధవుడు. కృష్ణుని స్పృశించినచో పరమాత్మను స్పృశించినట్లే. ఇది ఈ అద్వైత సిద్ధాంతము. ఈ సిద్ధాంతమును మానవులు వక్రముగా సర్వమానవులకు విస్తరించి మానవుడే మాధవుడు అన్నారు. అందుకే శంకరులు కరిగిన సీసమును త్రాగి శిష్యులను కూడా త్రాగమని సత్యమును బోధించినారు. అనగా శంకరులు తానే దైవము, శిష్యులు కారు అని నిరూపించినారు. ప్రతి మానవుడు మాధవుడైనచో ఇంక ఈ సాధన ఎందులకు? అనగా మాధవునకు మోక్షము కావలైనా? ప్రహ్లాదుడు తన తండ్రిని కూడా మాధవునిగా ఎలా అంగీకరించలేదు? నరసింహుడు, హిరణ్యకశిపుడు ఇరువురును మాధవులే అయినచో నరసింహుడు హిరణ్యకశిపును చంపినప్పుడు మాధవుని మాధవుడే చంపినందున మాధవుడు ఆత్మహత్య చేసుకున్నాడా? దేవదేవుడైన దత్తుడు పవిత్ర సద్గుణవంతుడైన పండితునిగా దర్శనమిచ్చును. మరి ఒకసారి మద్యాపాన వేశ్యాలోలునిగా దర్శనమిచ్చును. దీని ద్వారా స్వామి సద్గుణవంతులు గాని దుర్గుణవంతులు గాని తనను చేరవచ్చును అని సూచించుచున్నాడు. బ్రహ్మ రజోగుణము, విష్ణువు సత్వగుణము, శివుడు తమోగుణము. ఈ త్రిమూర్తుల ముఖములతో ఉన్న పరమాత్మ సర్వగుణములతో చేరి ఉన్నాడని అర్థము. సగుణ బ్రహ్మము అనగా అన్ని గుణములతో చేరి ఉన్న బ్రహ్మము అని అర్థము. ఈ త్రిగుణములలో రజస్సు, తమస్సు, దుర్గుణములు అనగా ఎక్కువ మంది జీవులు అనగా 2/3 వంతు, 3 వంతుల్లో 2 వంతులు దుర్గుణవంతులై ఉన్నారని తెలియచున్నది. విష్ణువు సత్వగుణము, కావున వైష్ణవులు విష్ణువును అత్యధికునిగా తలచుచున్నారు. వీరు బ్రహ్మదేవుని తక్కువగాను శివుని రాక్షస దైవముగాను నిందించుచున్నారు. ఇది సరిగాదు. ఈ త్రిగుణములు అనగా త్రిమూర్తులు స్వామి యొక్క 3 రంగుల వేషములే. స్వామి ఈ 3 గుణముల చేతను అంటబడుట లేదు. వేదము విష్ణువే బ్రహ్మ, విష్ణువే శివుడని చెప్పుచున్నది. బ్రహ్మచ నారాయణ, శివశ్చ నారాయణ. వేషధారి యొక్క రంగు వేషముల యొక్క రంగుల చేత మారుట లేదు. సత్వము తెలుపు, రజస్సు ఎరుపు, తమస్సు నలుపుగా ఉండును. కావున విష్ణువు తెల్లగాను శివుడు నల్లగాను ఉండవలయును. కానీ వారి 2 రంగులు మారినవి. విష్ణువు నల్లగాను శివుడు తెల్లగాను ఉన్నాడు. శివుడు సత్వగుణముతో శాంతముతో ధ్యానములో ఉన్నాడు. విష్ణువు తమోగుణముతో గోపికలతో క్రీడించుచున్నాడు. ఇప్పుడు చెప్పుము, ఎవరు గొప్ప? కావున త్రిమూర్తులలో ఉన్న దేవుడు ఒక్కడే. అతడే దత్తుడు. అతడు ఏ గుణముల చేతను అంటబడ్డాడు? అతడే నిర్గుణ బ్రహ్మము అనబడుచున్నాడు. వస్త్రముల రంగు వలన ఏ రంగు లేని స్వామి ఎర్రగా, తెల్లగా, నల్లగా కనపడుచున్నాడు. ఈ దత్తస్వరూపం ద్వారా త్రిగుణములలో ఉన్న భక్తి గుణము చేత అంటబడదు అని కూడా చెప్పబడుచున్నది. భక్తి గుణము యొక్క రంగును కలిగినట్లుగా కనిపించును. కానీ భక్తి ఏ రంగు లేక నిర్మలమైనది. అనగా సద్గుణవంతుడైనను దుర్గుణవంతుడైనను మంచి మార్గము లేక చెడు మార్గమును కానీ భగవంతుని చేరవచ్చును. భక్తునిలోను మార్గములోను భక్తి ఉన్నప్పుడు అది ఏ గుణములను అంటని మహాశక్తి స్వరూపముగా ఉండును. తమోగుణముతో శివుడు తామసునిగా రాక్షసులను సైతము చెడు మార్గమును కూడా తనను చేరవచ్చునని సూచించుచున్నాడు. అట్లే సత్వగుణమగు విష్ణువు మంచివారగు దేవతలు తనను సన్మార్గమున చేరవచ్చునని సూచించుచున్నాడు. అయితే విష్ణువే శివుడిని మరచిపోకుము. రాక్షసులైనా దేవతలైనా భక్తి సమానముగా ఉన్నచు ఒకే భగవంతుని చేరుచున్నారు. అయితే లోకశాంతికి భంగము కలిగించినచు ఆ కారణము వల్లనే స్వామి రాక్షసులను శిక్షించినాడు. స్వామి 3 ముఖములు విశ్వము యొక్క సృష్టి స్థితిలయములను సూచించుచున్నవి. 3 పనులను ఒకే ముఖము చేయుచున్నది అని వేదము చెప్పుచున్నది. కావున దత్తుడే పరబ్రహ్మము. త్రిమూర్తులకు అవతారములకు మధ్వ రామానుజ శంకరులే గురుత్రయము. అనగా ఈ గురుత్రయమే గురుదత్తుడు. ఈ గురుత్రయము యొక్క 3 భాష్యములలో ఉన్న ఏకసిద్ధాంతమే శ్రీ దత్తవాణి. దత్తభక్తి ప్రతిఫలమును కోరక సత్యముగా నిర్మలముగా ఉండవలెను. బిచ్చగాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను పొగడుచున్నాడు. నీవు వాణిని పొమ్మనుచున్నావు. కానీ నీ అతిథికి సర్వసఫర్యలను చేయుచున్నావు. ఇరువురిలో తేడా ఏమి? బిచ్చగాడు అన్నమును ఆశించి నీ వద్దకు వచ్చినాడు. అతిథి కేవలము నిన్ను చూచిపోవుటకు వచ్చినాడు. ఇరువురి లక్ష్యములు వేరు కావున వారిపై చూపబడిన నీ ప్రవర్తన కూడా వేరువేరుగా ఉన్నది. కావున దత్తుని వద్దకు అతిథిగా రమ్ము. నీవు ఏ ప్రతిఫలమును ఆశించక దత్తుని వద్దకు వచ్చినచు అతిథికి బలి నీకు దత్తుడు సర్వమును ఇచ్చును. దత్తమతములోనికి ప్రవేశించిన తర్వాత సాక్షాత్తు దత్తుడే నీకు జ్ఞానమును బోధించును. జ్ఞానము ద్వారా భక్తి కలిగి ఆ భక్తి నిస్వార్థమై కర్మఫలత్యాగము చే నిరూపితమైనచు దత్తకైవల్యము లభించును. ఈ మతములో ప్రత్యేకత ఏమనగా, నీవు బ్రతికియుండగాని నీలో దత్తుడు లీనమైపోవును. అసలు దత్తుడు అనగా తనను తాను నీకు దత్తము చేసుకున్నవాడని అర్థము. ఇతర మతములలో మరణానంతరము నీవు దేవునిలో లీనమగుచున్నావు. దత్తమతము సముద్రము వలె ప్రత్యేకముగా ఉన్నను ఇతర మతములు అను నదులలో ఉన్న జలమే. నదులన్నీయును సముద్రములో చేరవలసినది. దత్త దిగంబరుడు అనగా అన్ని పాత్రల వేషములను తీసి తన సహజమైన వేషములో ఉన్నవాడని అర్థం. అవధూత దత్త అనగా దత్తును రుచి చూచినచు సమస్త జీవులతో మరియు సమస్త వస్తువులతో ఉన్న నీ బంధములన్నీను తెగి విసరివేయబడునని అర్థము. దత్తుడనగా తన భక్తుల యొక్క పాపఫలములను అనుభవించుటకు ఒక మనుష్య శరీరమును ఆశ్రయించి తనను తాను భక్తునకు దానము చేసుకున్నవాడని అర్థము. నీకు జరిమానా విధించినప్పుడు నీ ఆత్మీయుడకు నీ తండ్రి తాను కట్టి నిన్ను విడిపించవచ్చును. పాపఫలములను నిజముగా అనుభవించవలేను కావున దత్తుడు మనుష్య శరీరమును గ్రహించును. ఈ శిక్షను అనుభవించుచున్నప్పుడు తన శక్తిని ఉపయోగించి దత్తుడు బాధ నుండి తప్పించుకొనడు. అట్లు తప్పించుకున్నచు దత్తుడు ధర్మదేవుని మోసగించినట్లు అగును. కావున దత్తుడు ఆశ్రయించిన మనుష్య శరీరము బాధలను నిజముగా అనుభవించుటకై ప్రకృతి నియములను అనుసరించి ఉండును. ఈ అనుభవము నిరంతరము ఉండును. కావున స్వామి యొక్క మనుష్య శరీరము త్వరగా దెబ్బతినుచున్నది. ఆయన దివ్య దర్శనములను ఇచ్చినప్పుడు మహావిద్యుచ్చక్తి ఆ శరీరములో ప్రవహించుచుండును. దాని వలన ఆ శరీరము మరింత దెబ్బతినుచున్నది. నీవు కొద్ది కర్మఫలములనే అనుభవించవలేను. ఆయన అనేక భక్తుల కర్మఫలములను అనేక జన్మల నుండి అనుభవించుచున్నాడు. నీవు బాధతో విలపించవచ్చును కానీ ఆయన నవ్వుచుండవలను. భక్త కర్మఫలములను అనుభవించుట ఒక్క క్షణము ఆపినను ఆ క్షణములో ఆయన దత్తుడు కాదు. కానీ దత్తుడు ఎప్పుడూ దత్తుడే. ఆయన ముళ్ళ సింహాసనముపై ఆసీనుడయ్యున్నాడు. నీవు సింహాసనమును చూచుచున్నావే కానీ ముళ్ళను చూచుటలేదు. దత్తుడనగా ఆచరణం, బ్రహ్మము అనగా అఖండానంద స్వరూపమైన భావము. బ్రహ్మము కాగానే దత్తుడు కావలసినది ఏలననగా దత్తుడే బ్రహ్మము. అద్వైతులు బ్రహ్మమును గురించి తెలిసినవారు. కానీ వారు దత్తుని గురించి తెలుసుకున్నచో దత్త సేవకులుగానే ద్వైతములోనే ఉందురు. చూపులకు స్పర్శకు సంభాషించుటకు కలిసిమెలిసి జీవించుటకు వీలు కాని పరమాత్మ ఈ నాలుగు భాగ్యములను భక్తులకు అందజేయుటకై మనుష్యాకారమున తనను తాను భక్తులకు అందచేసుకున్నవాడే దత్తుడు. దత్తమతములో ప్రవేశించుటకు కావలసిన అర్హత అగు ప్రాణిగా పుట్టుట అనుది అనుదానిని ప్రతి మానవుడు కలిగియే ఉన్నాడు. ఇతర మతములలో విధించబడిన ప్రవేశార్హత ఏమి అనగా దుర్గుణములను వదలించుకొనుట. దానిని ఏ మానవుడు ఇంతవరకును చేయలేదు. అది అసాధ్యము కావున ఎన్నటికీ చేయలేరు. దీని అర్థము ప్రతి మానవుడును దత్తమతములోనికి పుట్టగానే ప్రవేశించియే ఉన్నాడు మరియు ఇతర మతములలోకి ఇంతవరకును ప్రవేశించలేదు, ఎన్నటికీ ప్రవేశించలేడు. కావున నీవు నిజముగా ఏ మతములో ఉన్నావో అట్టి విశ్వమతము యొక్క పేరు ఈ దత్తమతము. ఈ పేరుని నీకు నేను జ్ఞాపకము చేయుచున్నాను. భారతదేశము ఎప్పుడునూ దారిద్ర్యముతో బాధపడుతున్నది. ఎందులకు? భారతీయ పండితులు కర్మఫలత్యాగమును యుక్తులతో చేసినట్లు నటించుచున్నారే కానీ కర్మఫలత్యాగమును చేయుటలేదు. పరీక్షకు పేపరు పెన్నువలే. ఈ పరీక్షకు కర్మఫలమగు ధనము నరాకారమును ఉన్న స్వామి కావలేను. ఆహారమును విగ్రహమునకు చేయి చూపించి దానిని ప్రసాదముగా తీసుకునటలో స్వామి ఒక్క మెతుకు కూడా తినలేదు. మరి యొక్క అతి తెలివి ఏమనగా మానవుడు ఆహారమును భుజించి మానవుడి మాధవుడు అహం బ్రహ్మాస్మి జీవో బ్రహ్మైవనాపరహ అనుకొనుచు మాధవుడే భుజించినట్లుగా భావించుచు స్వామికి కర్మఫలత్యాగమును చేసినట్లుగా పలుకుచున్నాడు. ఇట్టి అతి తెలివి మార్గములలో కర్మఫలము నిజముగా వారి వద్దనే ఉన్నది. ఈ విధముగా భారతీయ పండితులు తమ లోభమును అతి తెలివితేటలతో కప్పిపుచ్చినారు. హృదయమును ప్రేమతోను బుద్ధి తెలివితేటలతోను నిండియుండును. భారతీయులు స్వామికి బుద్ధిలోనున్న తెలివిని దానము చేసినారు. కుటుంబమునకు హృదయములోనున్న ప్రేమను త్యాగము చేసినారు. విదేశీయులలో వారు కుటుంబమునకు తెలివిని, స్వామికి ప్రేమను ఇచ్చుచున్నారు. ప్రేమ యొక్క ఫలమే కర్మత్యాగము, కర్మఫలత్యాగము. తెలివి యొక్క ఫలములే ధ్యానము, స్తోత్రము మొదలగునవి. ఈ తెలివియే భారతదేశమునకు దారిద్ర్యమును తెచ్చినది. చేతిలోనున్న పేలపిండి గాలికి ఎగిరిపోయినతో దానిని రామార్పణం అనుస్థాయికి భారతీయుల తెలివి పెరిగినది. విదేశీయులు సంపాదించి అనుభవించి మిగిలిన దానిని దైవము కొరకు త్యాగము చేయుచున్నారు. వారు తమ పిల్లలను ఒక వయస్సు రాగానే సంపాదించి జీవించమని బయటకు పంపుతున్నారు. కానీ భారతదేశములో పుత్రులు, మనమలు, మునిమనమల వరకు సంపాదించి దాచుచున్నారు. భారతదేశములో ఉన్న కుటుంబ బంధముల కన్నను విదేశములలో ఉన్న కుటుంబ బంధములు చాలా బలహీనమైనవి. కావున విదేశీయుల హృదయములలో కుటుంబ బంధముల ద్వారా కారిపోనటువంటి ప్రేమ ఎక్కువగా హృదయములోనే మిగిలి ఉన్నది. వారు భగవంతుని గురించి తెలియగని ఆ ప్రేమను అంతయును విజృంభించి స్వామి మీదకి మరలించుచున్నారు. వారి కర్మఫల త్యాగము పూర్ణము కావున త్వరగా స్వామిని చేరుకునుచున్నారు. వారి బుద్ధులు నేరుగా ఉన్నవి కావున కనీసం పిల్లలకు సైతము దాచుటలేదు. కావున వారి దేశములను సంపన్న దేశములుగా స్వామి అనుగ్రహించినారు. భారతదేశంలో ఎంత జ్ఞానము వర్షించినను ఇంకిపోవచ్చున్నదే కానీ ఆచరణలోకి ఉపయోగించటలేదు. విదేశములలో గట్టి నేలపై వర్షించిన వాన నది వలె ప్రవహించినట్లు జ్ఞానము అందరికీ ఉపయోగపడుతున్నది. సైన్స్లో కూడా విదేశీయులు ఆచరణమునకు ప్రాధాన్యతను ఇచ్చుచుండగా భారతీయులు మేధాశక్తితో చర్చలతో గడుపుచున్నారు. ఈ స్వభావము ఆధ్యాత్మిక సంప్రదాయం నుండి భారతీయులకు సంక్రమించినది. అందుకే భారతదేశమును స్వామి అపార మేధాశక్తితోనూ, విదేశములను అపార ధనముతోనూ అనుగ్రహించినారు. ఎవరు ఎట్లు నన్ను సమీపింతురో వారిని అట్లు సమీపింతును అని గీతలో ఏ యథా మాం ప్రపద్యంతి తాంస్తథైవ భజామ్యహం అని స్వామి చెప్పినారు. ఈ పూర్ణిమ పూర్ణచంద్రుడు ధనమును, మనస్సును సూచించును. కావున నీ పూర్ణ ప్రేమను కర్మఫలత్యాగము ద్వారా పూర్ణ విశ్వాసముతో కూడిన మనస్సుతో సద్గురువునకు గురుదక్షిణగా ఇచ్చుటయ్యి. పూర్ణిమ నాడు దత్తుడు సాక్షాత్కరించినందున ప్రతి పూర్ణిమ నాడు మీరు గురుదక్షిణ ద్వారా కర్మఫలత్యాగమును చేయవలెను. అంతేకాని గురువుకు ప్రదక్షిణములను చేయుట ద్వారా కాదు. భారతీయులు తప్పుదిద్దుకొని కర్మఫలత్యాగమును నేర్చుకొని తమ దేశమును సంపన్న దేశముగా స్వామి అనుగ్రహము ద్వారా సాధించవలేను. భారతీయ ఆధ్యాత్మిక కేంద్రములు సైతము విదేశ ధనముల ద్వారానే వృద్ధి చెందినవి అను విషయము స్పష్టమే కదా. ఇది భారతీయులకు ఎంత లజ్జాకరమైన విషయము. శ్రీదత్తుని పాదముల వద్దనున్న కుక్కలు కాపలాపనిని చేయుచు కర్మ సన్యాసమును చూపుచున్నవి. గోవు తన దూడను సైతము వదలి తన పాలను దత్తునికి ఇచ్చుచు కర్మఫలత్యాగమును చేయుచున్నది. కర్మఫలత్యాగముతో కూడిన కర్మ సన్యాసమే కర్మయోగము అనబడుతున్నది. కేవల కర్మ సన్యాసము కన్నను కర్మయోగమే గొప్పయని గీత తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి అని చెప్పుచున్నది. అనగా సద్గురువు చేయు జ్ఞానభక్తి ప్రచారమునకు చేయు సేవయే కర్మయోగము. ఇది కేవలము దత్తుని చేరు మార్గము. యోగ వాసిష్ఠములో శ్రీరాముని ముందు ధనమును ఆర్జించి గురుదక్షిణ తెచ్చిన గాని యోగ విద్యను బోధించనని ధనమార్జయ కాకుస్థ ధనమయలముదం జగత్ అని వశిష్ఠుడు ఆదేశించినాడు. గురుసాక్షాత్ పరబ్రహ్మ గురు అనగా సద్గురువు శ్రీదత్తుడి భిక్షల ద్వారా, గురుదక్షిణల ద్వారా నిరూపించబడిన నీ భక్తికి సంతసించి అతడే నీ పాపములను నీ భక్తికి తగు ప్రమాణములో గ్రహించి నిన్ను ఈ లోకములో సుఖముగా ఉంచి సాధన చేయించగల సమర్థుడు. సాయి తనకు సమర్పించు రొట్టెలు ఆ సమర్పించు వారి పాపములే అని చెప్పినారు. పేదవాడు ఇచ్చు రూపాయి గురుదక్షిణ ధనికుని లక్షతో సమానము. జీవుడు సద్గురువు వలె ఈ కార్యమున సమర్థుడు కాడు. కావున ప్రాచీన కాలములో పండితులు ఎవరి ఇంటను భుజించుట గాని దక్షిణలను స్వీకరించుట గాని చేసేవారు కారు. ఇది అపరిగ్రహ వ్రతము. ఇందుకే ఈ రెండింటికి అవకాశము గల పౌరోహిత్యమును తప్పనిసరి కానిచో చేయుటకు ఇష్టపడేవారు కారు. తన పాపములతోనే సతమతమగుచుండగా ఇతర పాపములను స్వీకరించి అనుభవించగల ఓర్పు శక్తి జీవులకు ఉండదు. కావున ఒకరి ఇంట భోజనము చేయక వైశ్వదేవమును పాటించడివారు. అందుకే భోజనము బహుమానములను గుర్తుంచుకొని మరల చెల్లింపు సంప్రదాయం వచ్చినది. సద్గురువు దక్షిణలను మరల జ్ఞానభక్తి ప్రచారములకు దరిద్రులకు భక్తులకు సాయపడుటలోనూ ఉపయోగించి లోక కళ్యాణమునికి పాటుపడును. మరియు సద్గురు భిక్షల ద్వారా పొందిన అన్నశక్తిని కూడా జ్ఞానబోధలోనే ఖర్చు చేసి జీవులను ఉద్ధరించును. ఇట్టి త్యాగము వలన దత్తుడు అను శబ్దము స్వామికి సార్థకమైనది.
ఉద్వేగరహిత సంతోషరహిత శాంతి సముద్ర శ్రీదత్త, శాంతి సముద్ర శ్రీదత్త, శాంతి సముద్ర శ్రీదత్త.